తెలుగు సంగీత సాహిత్య కళావేదిక దాసుభాషితం. ఆధ్యాత్మిక స్రవంతికి స్వాగతం. ఈ కార్యక్రమంలో నాహంకర్త హరిహికర్త నుంచి ఒక అధ్యాయం వింటారు.
అద్భుత యజ్ఞం. హైదరాబాదులో మహావీర్ హాస్పిటల్లో ఒక రూమ్లో బెడ్ మీద విషమ పరిస్థితిలో ఉన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ గారి పక్కన కూర్చుని ఆయన చెయ్యి పట్టుకున్నాను. ఆ స్పర్శకి ఆయన కొద్దిగా కళ్ళు తెరిచారు. ఆప్యాయత ఉట్టిపడేలా చూస్తున్నారు. అతి కష్టం మీద నోరు విప్పారు. అసాధారణమైన ఈ బృహత్ యజ్ఞాన్ని మేం నిర్వహించలేకపోవచ్చు. పీఠంలోని మా వారసుడే యజ్ఞానికి కర్తగా వ్యవహరిస్తారు. అప్పటికి మేం ఇహలోకంలో ఉన్నా లేకపోయినా శ్రీ లక్ష్మీనారాయణ సహస్రకుండ మహాయజ్ఞం నిరాటంకంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు నువ్వే చూడాలి నాయన. వణుకుతున్న కంఠంతో మందిరస్వరంతో ఆగి ఆగి మాట్లాడుతూ నా చేతిని వాత్సల్యపూర్వకంగా నిమురుతూ జీయర్ గారు మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. ఆయన మాటలు వింటూనే నాకు మతిపోయినట్లయింది. ఆ షాక్ నుంచి తేరుకునే లోపల కొన్ని గంటల తర్వాత అందిన విషాద వార్త జీయర్ గారు పరమపదించారు. అంతే, డీలా పడిపోయాను. దారి తెన్ను తెలియని నిబిడాంధకారంలో మునిగిపోయాను అనుకున్నాను. గజేంద్ర మోక్షంలో లావొక్కింతయ్యే లేదు అంటూ మొరబెట్టుకున్న గజేంద్రుడి పరిస్థితి నాది. కానీ నేను గజేంద్రుణ్ణి కాదు, నన్నెవరు గట్టెక్కిస్తారు? నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలలకే అన్నారావు గారు చైర్మన్గా ఉన్న టీటీడీ ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త బోర్డు ఏర్పాటయ్యేదాకా బోర్డు స్థానంలో ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. వీళ్ళని పర్సన్స్ ఇన్ఛార్జ్ అంటారు. ఈ కమిటీకి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ రమేష్ చైర్మన్, దేవాదాయ శాఖ కమిషనర్, అంతకుముందు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన శ్రీ చంద్రమౌళి రెడ్డి ఒక మెంబర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను మెంబర్ సెక్రటరీని. ఈ కమిటీకే సర్వాధికారాలు ఉన్నాయి. టీటీడీ పాలనా వ్యవస్థను సమూలంగా పునర్వ్యవస్థీకరించే బాధ్యతను, అలాగే టీటీడీకి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఒక కొత్త చట్టాన్ని రూపొందించే బాధ్యతను కూడా ఈ కమిటీకే ప్రభుత్వం అప్పగించింది. అయితే ఈ కమిటీలోని ముగ్గురు అధికారులు కూడా బిజీగా ఉండే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లే కావడం వల్ల అన్ని కార్యక్రమాలకే ప్రాథమిక నివేదికలు తయారు చేసే పని మెంబర్ సెక్రటరీగా నా మీద పడింది. అలా దైనందిన బాధ్యతలకు తోడు ఈ నివేదికల తయారీ వగేరా పనుల్లో తలమునకలై ఉన్న రోజుల్లో జీయర్ గారు తిరుపతి వచ్చారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ అప్పటికే ఒక మహాశక్తి సంపన్నుడైన స్వామిగా పేరుపడ్డారు. సన్యాసాశ్రమం స్వీకరించాక స్వయంగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి తన ఆకర్షణీయమైన వాక్చాతుర్యం, అపారమైన పాండిత్య ప్రకర్ష, ఆధ్యాత్మిక బోధనా శక్తి, నిర్వహణ సామర్థ్యంతో ఆ తేజస్వి లక్షలాది గృహస్థుల జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపే కార్యక్రమాలు నిర్వహించారు. రామనామ జప ఉద్యమం ద్వారా లక్షలాది ఆస్తికుల చేత రామకోటి రాయించారు. దేశవ్యాప్తంగా 108 రామకోటి స్థూపాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో ఒకటి తిరుమలలో కూడా ఉంది. నేను టీటీడీలో చేరటానికి కొద్ది సంవత్సరాల ముందు ఒక పెద్ద యజ్ఞాన్ని కూడా ఆయన తిరుమలలో నిర్వహించారు. జీఆర్ గారి ఈ నేపథ్యం కారణంగా వారు తిరుమలకు వచ్చి నన్ను కలుసుకోవాలనుకుంటున్నారని తెలియగానే నేనే చొరవ తీసుకుని తిరుమలలో వారికి తగిన ఏర్పాట్లు చేశాను. జీఆర్ గారు వచ్చారు. వారిని సందర్శించాను. తిరుమలలో నేను చేపట్టిన కొన్ని కార్యక్రమాలని ఆయన ప్రస్తుతించారు. ఆధ్యాత్మిక ధోరణిలో కొన్ని మంచి విషయాలు చెప్పారు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ అకస్మాత్తుగా ఆయన ఆగి నా మొహంలోకి ఏదో వెతుకుతున్న దృష్టితో చూశారు. ఆయన ఎందుకు అలా ఆగిపోయారు, ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కావటం లేదు. అంతలో ఆ తేజస్వి కళలో ఏదో మెరుపు మెరిసినట్లయింది. వెంటనే, ప్రసాద్, ప్రజల్లో శాంతి సామరస్యం నెలకొనేలా చేయడం కోసం అపారమైన దివ్యశక్తి కిరణాలను ప్రసరింపజేయగల శ్రీ లక్ష్మీనారాయణ సహస్రకుండ మహాయజ్ఞాన్ని నిర్వహించాలని చాలా కాలంగా అనుకుంటున్నాం. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. ఈ బృహత్ కార్యక్రమం తిరుమల కొండ మీదనే నిర్వహించాలి మనం అన్నారు. అంటే ఆయన ఆధ్వర్యంలో గతంలో జరిగిన యాగం కానీ చాలా పెద్దది. ఇందులో 1000 హోమకు ఉండాలి. యజ్ఞం పూర్తయ్యేదాకా అలా జ్వలిస్తూనే ఉండాలి. ఏకధాటిగా ఋత్విక్కులు వాటికి ఆహుతులు అర్పిస్తూ ఉండాలి. ఈ మహాయజ్ఞం నిర్వహించడానికి అనేక రకాల పదార్థాలను భారీ ఎత్తున సేకరించాలి. అదే స్థాయిలో పందిళ్లు వేయాలి. దీన్ని చూడటానికి వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించాలి. యజ్ఞంలో పాల్గొనడానికి వచ్చే వేద పండితులందరికీ బస కల్పించాలి. ఇంకా లైటింగ్ ఏర్పాట్లు, రవాణా సదుపాయం, భోజన వసతి వగైరా అనేక ఏర్పాట్లు చేయాలి. జీయర్ గారిచ్చిన వివరణ ప్రకారం ఈ ఏర్పాట్లన్నింటికీ సుమారుగా 30 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఆయన ఇంకా ఇలా అన్నారు, ఈ మొత్తం యజ్ఞ నిర్వహణ వ్యయంలో కొంత టీటీడీ భరించి కార్యక్రమ నిర్వహణకు సహకరించాలి. యజ్ఞంలో పాల్గొనడానికి వచ్చే వేద పండితులందరికీ రవాణా ఖర్చులు, సంభావన కూడా టీటీడీ భరించాలి. నేను అలా వింటూ ఉండిపోయాను. ఏమంటావు ప్రసాద్ అని జీయర్ గారు ప్రశ్నించినప్పుడు ఏమనాలో తోచక, ఈ యజ్ఞానికి ఇప్పుడు మీ దగ్గర ఉన్న నిధి ఎంత అని అడిగాను. జీయర్ గారు చిరునవ్వు నవ్వి అన్నారు, మేం స్వయంగా రాష్ట్రమంతా తిరిగి గృహస్థుల నుంచి విరాళాలు సేకరిస్తాం. విరాళాలు ఇచ్చిన వారంతా ఇక్కడ లక్ష్మీ పూజ వంటి కార్యక్రమంలో పాల్గొంటారు. అలా సేకరించిన నిధి పరిమాణం ఈ 30 లక్షల రూపాయల కన్నా అధికంగా ఉంటుంది. కనుక అదంతా టీటీడీ వారే తీసుకుని అధికంగా వచ్చిన మొత్తాన్ని ధార్మిక కార్యక్రమాలకు వినియోగించవచ్చు. నాకు విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ కార్యక్రమం కోసం ఆయన దగ్గర నిధి ఏమీ లేదు. 30 లక్షల రూపాయల ఖర్చులో కొంత టీటీడీ భరించాలి. ముందుగా కొంత ఇతర ఖర్చుల కోసం అడ్వాన్సుగా ఇవ్వాలి. యజ్ఞానికి అవసరమైన ఆధ్యాత్మిక వైదిక మార్గదర్శకత్వాన్ని, వేద పండితుల్ని పిలిపించే బాధ్యతను జీయర్ గారు స్వీకరిస్తారు. నేను అప్పటికప్పుడు ఇతమిద్ధంగా ఏమీ చెప్పలేకపోయాను. అనేక సందేహాలు నన్ను వెంటాడుతున్నాయి. ఇలా ఒక స్వామీజీ చేసే యజ్ఞానికి తిరుమల కొండ మీద టీటీడీ సహకరించడం సబబా కాదా? అలాంటి కార్యక్రమానికి టీటీడీ ఒక సహ నిర్వహణగా వ్యవహరించవచ్చా? విరాళాలు కుప్పలు తెప్పలుగా వస్తాయని, వాటితో టీటీడీ అడ్వాన్స్ తిరిగి చెల్లించేస్తామని జీయర్ గారి విశ్వాసం. కానీ అంత మొత్తంలో విరాళాలు రాకపోతే, మామూలుగా రోజు వచ్చే వేలాది యాత్రికులను సంభాళించుకోవడమే కష్టంగా ఉంటే, ఈ యజ్ఞం కోసం వచ్చే జనసమూహానికి కనీస సదుపాయాలు కల్పించగలమా? టీటీడీ పరిపాలనా యంత్రాంగం మీద పడే శ్రమదమాదుల్ని తట్టుకోగలమా? ఈ సందేహాల నేపథ్యంలో నేను పర్సన్స్ ఇన్ఛార్జి కమిటీతో చర్చించి చెప్తాను అని జీఆర్ గారికి చెప్పి బయటపడ్డాను. సందేహాలు నాకే కానీ ఆయనకు లేవు. ఆయన అపారమైన విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఇది దైవ సంకల్పం, జరిగే తీరుతుందయ్యా అన్నారు. ఈ విషయం నేను కమిటీ ముందు పెట్టాను. దేవాదాయ కమిషనర్ శ్రీ చంద్రమౌళి రెడ్డి ప్రోత్సాహకరంగా మాట్లాడారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఆయనది. పైగా జీయర్ గారంటే ఆయనకి ఎనలేని గౌరవం. ఇలాంటి ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాన్నైనా తిరుమల కొండ మీద అనుమతించవచ్చు అన్నది ఆయన అభిప్రాయం. భక్తులకు దర్శనం, సదుపాయాలు, తిరుమలేసిన సేవలు, భగవద్ ఆరాధనకు సంబంధించిన అన్ని ఇతర కార్యక్రమాలు టీటీడీ బాధ్యత వహించాల్సినవే అన్నారు శ్రీ చంద్రమౌళి రెడ్డి. అయితే ఇలాంటి కార్యక్రమం ఎక్కడ నిర్వహించినా భక్తులు తండోపతండాలుగా వస్తారు. కనుక కొండ మీద టీటీడీ యంత్రాంగం చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నీకైతే 2 నెలలు ఊపిరి సలపనంత పని పడుతుంది. నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా జరిగిన హోమం సందర్భంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను అంటూ తన అనుభవాన్ని వివరించారు. ఇదంతా చెప్పాక ఇప్పుడు ఏం చేయాలి అన్నది నువ్వే నిర్ణయించుకో అంటూ తుది నిర్ణయం నాకే వదిలేశారు. చైర్మన్ డాక్టర్ రమేశన్ తటస్థంగా ఉండిపోయారు. రేపు ఇంకెవరన్నా స్వామీజీ వచ్చి మరో యాగం చేస్తామంటే ఏం చేస్తావు అంటూ ఒక చిన్న చిక్కు ప్రశ్న వేసి వదిలేశారు. విషయం తేలలేదు. అయితే నేను వదలలేదు. కమిటీ మొత్తం జీఆర్ గారితో ముఖాముఖి కూర్చుని చర్చించి నిర్ణయించాల్సిందే తప్ప ఇది నేనొక్కడిని నిర్ణయించే విషయం కాదని నొక్కి చెప్పాను. ఈ కమిటీకి ఎంత స్వతంత్ర నిర్ణయాధికారం ఉందనుకున్నప్పటికీ నిజమైన అధికారం ఎవరి చేతుల్లో ఉందో వారిని కూడా సంప్రదించడం మంచిదనిపించింది. వెంటనే అప్పటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వీరమాచినేని వెంకటనారాయణ గారి దగ్గర, ముఖ్యమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి గారి దగ్గర కూడా ఈ యజ్ఞం విషయాన్ని ప్రస్తావించాను. ఏమీ అభ్యంతరం తెలపలేదు. పైగా ఎలా మంచిదని చూస్తే అలా చేయవయ్యా అంటూ మళ్ళీ నాకే వదిలేశారు. చివరికి పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీకి, జీఆర్ స్వామికి మధ్య నేను ప్రతిపాదించిన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఇలాంటి మహోన్నత యజ్ఞం తిరుమల వంటి పవిత్ర ప్రదేశంలోనే ఎందుకు జరగాలో, అలా జరిగితే వచ్చే ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయో వివరిస్తూ జీయర్ గారు చాలాసేపు మాకు నచ్చజెప్పాలని ప్రయత్నించారు. వారి పాండిత్య, గరిమ, చర్చా నైపుణ్యం కన్నా ఈ బృహత్ కార్యక్రమం జరిపి తీరాలని, సమాజానికి ఒక ప్రయోజనం సిద్ధించాలని జీయర్ గారి మాటల్లో వ్యక్తమైన ఆరాటం, ఆ కార్యక్రమ ప్రయోజనం పట్ల వారికి ఉన్న అచంచలమైన విశ్వాసం మమ్మల్ని కదిలించి వేశాయి. ఈ కార్యక్రమాన్ని తిరుమలలో నిర్వహించడానికి టీటీడీ సహకరించడానికి కమిటీ అంగీకరించింది. అయితే నాకు తెలుసు, క్రియా నిర్వహణ బాధ్యత చివరికి నా మీదే పడుతుంది. ఆ అంగీకారం ప్రకారం యజ్ఞానికి అవసరమైన నిధుల్ని ముందుగా టీటీడీ అడ్వాన్సుగా ఇస్తుంది. అదే కాక యజ్ఞానికి అవసరమైన దినుసులన్నీ టీటీడీ విరాళంగా సరఫరా చేస్తుంది. జీఎర్ గారు వసూలు చేసే విరాళాల్లో టీటీడీ అడ్వాన్స్ తిరిగి చెల్లించగా మిగిలే అదనపు సొమ్మంతా టీటీడీ ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా జీఎర్ గారు ఇచ్చేస్తారు. ఒప్పందం ఖరారైంది. పనులు ఆరంభమయ్యాయి. మరో 2 మాసాల తర్వాత యజ్ఞ నిర్వహణకు తగిన ముహూర్తం కూడా నిర్ణయమైంది. ఈ మహాయజ్ఞం గురించి రాష్ట్రమంతటా భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. 1 నెల గడిచింది. తిరుమల కొండ మీద శ్రీ లక్ష్మీనారాయణ సహస్రకుండ యజ్ఞానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగిపోతున్నాయి. ఎంపిక చేసిన స్థలాన్ని శుభ్రం చేయటం, పందిళ్లు వేయటం, కావలసిన వంట చెరువు, దినుసులు, నెయ్యి వగేరా సరంజామా పోగు చేయటం, కొండ మీదకి చేరవేయటం, రాబోయే పండితుల కోసం వాళ్ల ఆచారాలకు తగినట్లుగా భోజన స్నానాది వసతి సదుపాయాలు కల్పించటం, భక్తుల కోసం తాగునీటి సదుపాయం కల్పించటం, వివిధ రకాల పనుల మీద జీఎర్ గారి సిబ్బందితో సమన్వయంతో పనిచేయడానికి టీటీడీ అధికారులను సిబ్బందినే నియోగించటం, రోజువారీ దైవ దర్శనానికి వచ్చే యాత్రికులకు ఈ యజ్ఞం వల్ల కలిగే రద్దీ తాకిడి తగలకుండా జాగ్రత్తలు వహించటం, విడిగా 1 అకౌంట్స్ విభాగం ఏర్పాటు చేయటం, ఇలా అనేక రకాలైన బాధ్యతలు టీటీడీ మీద పడ్డాయి. దాంతో నాకు నిజంగానే ఊపిరి సలపని పరిస్థితి ఏర్పడింది. నాకు ఇది ఫుల్ టైం పని అయిపోయింది. అయినప్పటికీ ఒక బృహత్ యజ్ఞంలో పాల్పంచుకుంటున్నానన్న ఆనందంలో అది భారం అని నేను అనుకోలేదు. శ్రీనివాసుడు వెలసిన తిరుమల గిరుల్లో అసంఖ్యాక మానవాళి సంక్షేమం కోసం ఒక మహాయజ్ఞం జరగబోతోంది. దాని భారం నేను కూడా మోస్తున్నాను అన్న ఓ చిరు సంతృప్తి కోసం ఎక్కడ లేని ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని తెచ్చుకుని పనిచేస్తున్నాను. జీఎర్ గారి తరఫున శ్రీ గోపాలాచార్య స్వామి సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. కాకతీయ సిమెంట్స్కు చెందిన శ్రీ వెంకటేశ్వర్లు కూడా ఈ యజ్ఞానికి అవసరమైన సరంజామాన్ని తాను ఇచ్చిందే కాకుండా బయట నుండి తీసుకురావడంలో అహర్నిశలు శ్రమించారు. యజ్ఞం ప్రారంభం కావడానికి ఇంకా 19-20 రోజులు మాత్రమే మిగిలాయి. అప్పటికే జీఎర్ గారి పర్యటన 300 పూర్తయినట్లు, గృహస్థుల స్పందన బాగా ఉన్నట్లు వింటున్నాం. అకస్మాత్తుగా ఒకరోజు మధ్యాహ్నం నాకు టెలిఫోన్ కాల్ వచ్చింది. జీఎర్ గారు అస్వస్థత మంచం పట్టారు వరంగల్లులో. నేను చాలా ఆందోళన చెందాను. ఆ రాత్రికే వరంగల్కు బయలుదేరాను. మర్నాడు ఉదయం హైదరాబాద్కు చేరి వరంగల్కు టెలిఫోన్ చేస్తే జీఎర్ గారిని హైదరాబాద్ తీసుకొచ్చి మహావీర్ హాస్పిటల్లో చేర్చారని తెలిసింది. వెంటనే మహావీర్కి పరుగులు తీశాను. అక్కడ హాస్పిటల్ రూమ్ బయట శ్రీ గోపాలాచార్య, శ్రీ భాష్యం అప్పలాచార్యులు, జీఎర్ గారి ప్రియ శిష్యుడు ఇప్పటి చిన్న జీఎర్ గారు, ఇంకా అనేక మంది జీఎర్ గారి అనుయాయులు ఆతృతతో నిరీక్షిస్తున్నారు. నేను జీఎర్ గారున్న రూమ్లో అడుగుపెట్టాను. బెడ్ మీద జీఎర్ గారు స్పృహలో లేనట్టు పడుకుని ఉన్నారు. వారి ప్రక్కన కూర్చుని చూస్తున్నాను. కొంతసేపు అయ్యాక మెల్లగా వారి చెయ్యి పట్టుకున్నాను. నా స్పర్శకి వారు కళ్ళు తెరిచారు. నన్ను చూడగానే తేజవంతమైన ఆ కళ్ళలో ఏదో అనిర్వచనీయమైన ఆనందం తొణికిసలాడింది. వాత్సల్యపూరితంగా నా చేయి నిమిరారు. మరింత దగ్గరికి రమ్మని సైగ చేశారు. దగ్గరకు జరిగాను. వణుకుతున్న కంఠంతో ఆతృతగా అడిగారు, అక్కడ ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? చెప్పాను. అంతలో కళ్ళు మూసుకున్నారు. కొద్ది క్షణాలు నిశ్శబ్దం. మళ్ళీ కళ్ళు తెరిచారు. అర్ధ నిమేలిత నేత్రాలతో నా వంక ఆత్మీయంగా చూస్తూ, ప్రసాద్, యజ్ఞం జరిగే నాటికి మేము ఉండకపోవచ్చు. యజ్ఞకర్తగా మా స్థానంలో వచ్చే వారసుడు వ్యవహరిస్తాడు. ఆయన సమర్థుడు. అయినా ఏర్పాట్లు పర్యవేక్షించే భారం మొత్తం నీదే. నీ సహకారంతో ఇది జరగాలని దైవసంకల్పం అంటూ జీఎర్ గారు మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయారు. నేను నిరత్తరుణ్ణి అయిపోయాను. ఏదో అర్జెంటు పని ఉండటంతో అక్కడి నుంచి నేరుగా తిరుపతికి వచ్చేశాను. అప్పటికి అక్కడ ఒక వార్త నా కోసం సిద్ధంగా ఉంది. జీఎర్ గారు దైవ సాన్నిధ్యం చేరుకున్నారు. అంతే, నా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. యజ్ఞం జరగడానికి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ఇది దైవాన్ని ఆరాధిస్తూ మానవ సంక్షేమం కోసం జరిగే ఒక అసాధారణమైన బృహత్ క్రతువు. 1,00,000 రూపాయల వ్యయం, 100,000 కార్యకర్తల సమయం, శక్తి గత 2 మాసాలుగా ఖర్చయ్యాయి. ఇంత జరిగాక ఇలాంటి అరుదైన భారీ కార్యక్రమం ఆగిపోతుందా? ఈ యజ్ఞం కోసం చొరవ తీసుకుని టీటీడీ అధికారులను, ఇతర భక్తుల్ని, ఎంతోమందిని ఇందులోకి దింపాను. ఇన్ని ప్రయత్నాలు జరిగాక యజ్ఞం జరగకపోతే ఈ శ్రమకి అర్థం ఏమిటి? టీటీడీ అడ్వాన్స్ చేసిన సొమ్ము సంగతి ఏమిటి? భక్తులిచ్చిన విరాళాలకు సిద్ధించే ప్రయోజనం ఏమిటి? సంబంధిత వర్గాలందరికీ నా సంజాయిషి ఏమిటి? ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతాను? ఈ ఆందోళన నిండిన మనసుతో తిరుమల ఆలయంలోకి వెళ్ళాను. సర్వశక్తి సంపన్నుడమని ప్రజలు విశ్వసించే నీ అనుగ్రహం సమస్త ప్రజల మీద ప్రచురించాలన్న ఉన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఏం జరిగినా ఎలా జరిగినా నీదే భారం స్వామి అనుకుంటూ అలా ధ్యానంలో ఉండిపోయాను. బయటకు వచ్చేసరికి అందిన వార్త జీయర్ గారి వారసులుగా చిన్న జీయర్ మఠాధిపత్యం స్వీకరించబోతున్నారు. నేను మా అధికారులతో సంబంధితులతో చర్చించాను. సుదీర్ఘంగా సాగిన ఆ చర్చలో అనేక ప్రశ్నలు ఉదయించాయి. యజ్ఞాన్ని జరపడానికి ముందుకు సాగాలా వద్దా? యజ్ఞాన్ని విరమించుకుంటే ఏమవుతుంది? విరమించుకోకుంటే ముందుకు సాగటం ఎలా? ముందుకు వెళితే సవ్యంగా బయటపడతామా? 2 రోజుల తర్వాత కాబోయే జీయర్ గారు శ్రీ విల్లి పుత్తూరు వెళ్ళి అక్కడ సన్యాసాశ్రమం పీఠం బాధ్యత స్వీకరించి త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ జీయర్గా తిరుమల వచ్చారు. నూనూగు మీసాల వయస్సులో సన్యాసాశ్రమం స్వీకరించిన చిన్న జీయర్ అపారమైన ఉత్సాహం ఆధ్యాత్మిక కళ ఉట్టిపడుతుండగా మృదు మధురమైన సంభాషణ చాతుర్యంతో ఎలాంటి జట్ల సమస్య ఎదురైనా చలించని పరిణితి నిండిన ఆలోచన విధానంతో కొద్ది రోజుల్లోనే అందరినీ ఆకట్టుకున్నారు. అయస్కాంత శక్తి నిండిన తన చూపులతోనే అందరికీ సూచనలు ఇస్తూ చకచక తాను నడుస్తూ అందరినీ నడిపిస్తూ కార్యకర్తలందరిలోనూ ఎనలేని ఉత్సాహాన్ని విశ్వాసాన్ని ఉద్దీపింపజేస్తూ ఆ కొద్ది రోజుల్లోనే ఆయన అక్కడందరికీ ఆమోదయోగ్యమైన యజ్ఞ సారథిగా స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. శ్రీ లక్ష్మీనారాయణ సహస్రకుండ యజ్ఞానికి యజ్ఞకర్తగా నడుం బిగించారు. పెద్ద జీయర్ గారే ఆవహించి చిన్న జీయర్ గారి చేత కార్యక్రమం నడిపిస్తున్నారా అని అందరూ అబ్బురపడేలా ఆయన రంగంలోకి దిగారు. అంతే, మరి తిరుగు లేదు. యజ్ఞశాలలోని ఋత్విక్కుల వేద మంత్రోచ్చారణలతో తిరుమల కొండలు ప్రతిధ్వనిస్తుండగా సహస్ర హోమకుండాల నుంచి ఏకధాటిగా వెలువడుతున్న పొగ వలయాలు యజ్ఞపురుషుడి ఆశీస్సులా అన్నట్లు ఆకాశంలో నలు దిశలా వ్యాపిస్తుండగా అక్కడ పూజల్లో పాల్గొన్న వేలాది దంపతులు చేస్తున్న నిరవధిక భగవన్ నామస్మరణ కొండకు వస్తున్న లక్షలాది యాత్రికుల్లో భక్తి భావాలను పరవళ్ళు తొక్కిస్తుండగా నా భయ ఆందోళనలను పటాపంచలు చేస్తూ నా ఊహకు అందనంత విజయవంతంగా ఆ మహాక్రతువు జరిగింది. పూర్ణాహుతి రోజున చినజీయర్ గారి ఆశీస్ పలుకులతో ఆ కార్యక్రమం అత్యంత ఘనంగా ముగిసింది. ఆ ముగింపు సమయంలో నాకు తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి. ఎలా ఆ గండం గడిచిందో, ఎంత విచిత్రంగా అనూహ్యంగా అంతా సవ్యంగా జరిగిపోయిందో, ఆగిపోవలసిన బృహత్ యజ్ఞాన్ని ఏ శక్తి అమోఘంగా ముందుకు నడిపించిందో ఎవరు చెప్పగలరు? టీటీడీ అడ్వాన్స్గా ఇచ్చిన దానికంటే ఇతరత్రా ఖర్చు పెట్టిన దానికంటే చాలా ఎక్కువగా డబ్బు మిగిలింది. అది టీటీడీకి జమ చేయబడింది. కానీ చినజీయర్ గారి గురించి ఆనాటి నా అంచనా తప్పు కాలేదని ఎవరైనా చెప్పగలరు. ఈ 25 ఏళ్ల కాలంలో సామూహిక విష్ణు పారాయణ, గీతా జ్యోతి వంటి అనేక ఆధ్యాత్మిక ప్రచార ఉద్యమాలతోనూ, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన విద్యా సేవా కార్యక్రమాలతోనూ, వామనావతారం స్థాయి నుంచి త్రివిక్రముడి స్థాయికి ఎదిగిన శ్రీ చినజీయర్ గారు పెద్ద జీయర్ గారిని మరిపింపజేశారని వారి శిష్యులు అంటూ ఉంటారు. హరుడు నిజమైన హరిభక్తుడని నాలాంటి మధ్వులంతా విశ్వసిస్తారు. అత్యంత హరిభక్తుడైన హరుణ్ణి ద్వేషించేవాడు వైష్ణవుడు కాలేడు. కానీ ఈ వాదం కొందరు వైష్ణవులకు ఆమోదయోగ్యం కాదన్నది తిరుమలలో నేను చూసిన పరిస్థితి. అయితే వైష్ణవ పీఠానికి ఆధిపత్యం వహిస్తున్నప్పటికీ శ్రీ చినజీయర్ గారు ఇటీవల మానస సరోవర యాత్ర చేసి కైలాస పర్వత ప్రదక్షిణం కూడా చేయటం ద్వారా హరిహరుల మధ్య ఉండే సంబంధాన్ని మరోసారి నిర్ధారించినట్లయింది. భక్త కోటికి ఒక అమూల్యమైన సందేశాన్ని అందించినట్లయింది.
www.dasubhashitam.com. ఈ కార్యక్రమం మీకు నచ్చి ఇది మరింత మంది తెలుగువారికి చేరువవ్వాలని మీకు అనిపిస్తే, మీరు ఏ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం వింటున్నారో, అంటే యాపిల్ పాడ్కాస్ట్ వంటివి, అక్కడ మంచి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాసి ప్రోత్సహించగలరు. ధన్యవాదాలు.